పవిత్రమైన కార్తీక మాసంలో మనం భగవన్ నామాన్ని మనం అని మనము విని మనం పవిత్రమవుతాం గాక. శివ 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 శివయ నరాధా, శివ
శివ శివ శివయ నరాధా,
శివ 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 శివయ నరాధా,
శివ 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 నరాధా,
శివ శివయంకే చిత్తము తొలగును,
శివ శివ అంటే చింతలు తొలగును,
శివ శివ అంటే చింతలు తొలగును,
శివ శివ అంటే చింతలు తొలగును,
శివ 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 శివయ నరాధా,
శివ 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 శివయ నరాధా,
నారాయణ నారాయణ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షురువై శరణమహం ప్రపద్యే. వందే శుష్కవచో విభుం జనచనం వందే మహాయోగినం, వందే బ్రహ్మపదేన నందిత హృదం వందే దయాభాసురం, వందే భక్తమనోవిరామమలం వందే దయాసాగరం, వందే శ్రీ మలయాళ సద్గురువరం వందే మహాశాంతినం. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి అష్టలక్ష్మీ నమోస్తుతే సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగరః సత్యగతో బ్రహ్మైవాహమస్మి సోహం బ్రహ్మైవాహమస్మి సోహం బ్రహ్మైవాహమస్మి. హరి ఓం. సర్వాంతరయామి సచిదానంద స్వరూపిణి జగన్మాతకు ప్రణామాలు అందిస్తూ చిన్నతనము నుండి విద్యాబుద్ధులైనటువంటి అస్మత్ గురుదేవులు బ్రహ్మలీన మహాసద్గురు శ్రీ మలయాళ స్వాములు వారి పాదశములు చిరసా నమస్కరిస్తూ ప్రాతస్మరణీయులు పూజ్యులు శ్రీ శ్రీ బాబూజీ మహారాజుకి ఆ స్థానంలో ఉండి అందరికీ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి శ్రీ మాతాజీ వారికి ఇంతవరకు మీకు గురుతత్వాన్ని ప్రబోధించినటువంటి మహనీయులు అందరికీ మీ అందరికీ నా ఉద్పూర్వక వందనాలు అర్పిస్తూ ప్రియా భగవద్ బంధువులారా మనం ఒక పవిత్రమైన యజ్ఞంలో ఉన్నాం. ఏమి యజ్ఞం ఇది? జ్ఞాన యజ్ఞం. అన్ని యజ్ఞాల కంటే కూడా ఈ యజ్ఞము చాలా శ్రేష్టమైంది. గవయజ్ఞ తపోయజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అన్ని యజ్ఞాల కంటే కూడా ఖర్చు తక్కువ శ్రమ తక్కువ ఫలితం అధిక. అది ఏ యజ్ఞ? ఈ శ్రవణమేవ మహాయజ్ఞం శ్రవణ మంగళం శశ్వతత్రి భాగవతం కూడా చెప్పింది అబ్బాయి శ్రవణం చేయవయా నీకు మంగళ అనగంటే మంగళం ఏంటి? మంగళానాంచ మంగళ నీ స్వరూపం తెలుసుకోవడమే మంగళ. నువ్వు ఎవడో నిన్న పుట్టి ఈ రోజు పెరిగి రేపు కాలగర్భంలో లీనమైపోయేటటువంటి అమృత జడ దుఃఖంతో శరీరం నువ్వు కాదు. శరీరంలో ఉండేటువంటి శరీరే దేహంలో ఉండే దేహే ఈశావాస్యమిదగా ఉంటారా అంతటా ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి ఏ పూర్ణ స్వరూపమైన ఏ బ్రహ్మవస్తు అయితే ఉన్నదో అదే నీవయ్యా. అదే నీవు గురుడు చెప్పేది. అదే పూర్ణమల పూర్ణమిద అంతటా బయట లోపల ఉండేది ఏమిటే? ఈ యొక్క మందిరం లోపల బయట ఉండేది ఆకాశమే. కుండకి ఎలపల లోపల ఉండేది బయట ఉండేది ఆకాశమే. అలాగే నీ లోపల బయట ఉండేది ఆ బ్రహ్మ సమతత్వం పూర్ణమల పూర్ణమిద. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? పూర్ణం నుండి వచ్చావు. అందుకే మానవుడికి పూర్ణుడు కావాలనే ఇష్టం. అపూర్ణం అంటే ఎవరికే ఇష్టం ఉండదు. అరా కొరత అంటే ఎవరికే ఇష్టం ఉండనే ఉండదు. ఎందువల్ల? నువ్వు పూర్ణస్వరూపం, పూర్ణమైన పరబ్రహ్మతత్వం నుంచే నువ్వు వచ్చావయ్యా. నువ్వు పూర్ణమే. మట్టి నుండి వచ్చిన కుండ మట్టే గాని వేరే ఎలా అవుతుంది? అలాగే బంగారు నుండి వచ్చిన ఆభరణము బంగారమే గాని వేరే ఎలా అవుతుంది? అలాగే పూర్ణమైనటువంటి పరబ్రహ్మతత్వ శృణవంతమీశ్వే అమృతశాపుత్ర వేదం చెప్పింది. ఈ శృణవంతా ఎవరో? విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడే, జగత్తంతా కూడా జగదీశ్వరుడే. జగత్తు జగదీశ్వరుడు అయితే జగత్తులో ఉంటే మీరెవరు? నీవు జగదీశ్వరుడు అయిపోతే అందువలన నువ్వెవరయ్యా? నువ్వు జగదీశ్వరుడే, అనగా బ్రహ్మతత్వమే, పరబ్రహ్మతత్వమే. అందుకే అందరికి పూర్ణుడు అంటే నీకు ఇష్టమే గాని అపూర్ణం అంటే ఎవరికి ఇష్టం ఉండదయ్యా నువ్వు. అందువలన నువ్వు పూర్ణ స్వరూపం. గురుడు ఏం బోధ చేస్తాడు? నువ్వు పూర్ణ స్వరూపుడు అని బోధ చేసేవాడే గురుడు. అందువలన పూర్ణతత్వం నీ స్వరూపం. శరీరం అపూర్ణం, నువ్వు పూర్ణతత్వం అండి. శరీరం అపూర్ణమైనా కూడా అపూర్ణమైనా శరీరంలో ఉండేటువంటి శరీరే జగత్ అపూర్ణమైనప్పుడు కూడా జగత్ లేదే లేదు. ఇందాక మన ప్రసాద్ రాగారు చక్కటి మాట అన్నారండి. జగత్ అంటే ఏమిటి? సులభంగా చెప్పేశారు. జా అంటే పుట్టేది, గా అంటే గతించేది, తూ అంటే లేదు పొమ్మన్నారండి. అంటే ఏ జగత్ అంటే ఏమిటి? నువ్వు ఉందనుకున్నావా? లేనే లేదు. ఉన్నది అనుకున్నావే, అనేది లేనే లేదు. అందువల్ల జగత్ ఎక్కడ ఉందండి? మీకు జగత్ అవస్థలో ఉందా? సప్పుడు సప్పు జగత్ ఉంది, సుషుప్తిలో ఏముంది? జగత్ ఉందా? ఒక అవస్థలో ఉండి ఒక అవస్థ లేదు కాబట్టి ఎప్పుడు లేకపోతున్నారు. అంతే నీవు అవస్థలు ఉన్నా అవస్థ లేకపోయినా అవస్థలకి ఆధారం నీవే. అసలు అవస్థలకి ఆధారం ఎవరు? నేను పొందుస్తున్నప్ప. అందువల్ల నువ్వు పూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపమే. నీవు కామ్య కర్మ వాసన పరంపరలో తగులుకుని నువ్వు అపూర్ణమైపోయావు. అంతే గురువు దగ్గరికి వెళ్తే నువ్వు పూర్ణమయ్యా అంటే బోధ. అందుకనే ఎవరికైనా నువ్వు తెలివి తక్కువ అంటే ఎవరికీ ఇష్టం ఉండదండి. నువ్వు అర్థ మనిషి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. నువ్వు అరాకోణ మనిషి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. నువ్వు పూర్ణుడవయ్యా, ఎంత తెలియగలవాడవయ్యా అంటే కుర్జీ బట్టలు నుప్పిపోతావండి మనం అంతా కూడా. నువ్వు తెలివి తక్కువ వాడవంటే అన్నవారి తిట్టుకుని పోస్తావండి మనం. వచ్చే ఇంకా చేత అయితే కొట్టలు కూడా కొట్టేస్తావు, తెలివి పారేస్తావు ఆశ లేకుండా. ఎందువల్ల? నువ్వు పునఃస్వరూపుడి. సమానం జరుగుతుందండి. పిల్ల పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు కూర్చుంటారు కదా, కూర్చుంటే లడ్లు వచ్చేసాయి, అందరికి అట్టుచేస్తున్నారు లడ్లు బ్రహ్మాండంగా. దాని గబగబలాడుతూ ఉందండి ఆ లడ్డు, ఆ తట్టలో ఉండగానే గబగబలాడుతాడండి ఆ పాంచి. ఏమిటి దాంట్లో జీడి ఉప్పు కిస్మిస్ అంతేగాదు, జాలకు పోడే పచ్చకర్పూర కుంకం పువ్వు జంజబలాడుతూ ఉంది ఆ లడ్డు. వేస్తూ ఉన్నారు అందరికి లడ్డు పట్టు వచ్చేసి, కానీ పిల్లలున్నారు ఇద్దరు పిల్లలు, కానీ పెద్దవాళ్ళకి పెద్ద లడ్డు వేస్తారు, పిల్లవాళ్ళకి పెద్ద లడ్డు వేస్తారా? వాళ్ళు తింటే అజీర్తి వస్తుందేమోనని ఆ వడ్డించి ఆవిడ నేర్పు వడ్డలు కూడా అందరికి ఎవరో వడ్డించే తట్ట నేర్పగలిగిన వాళ్ళకే ఇస్తారండి. అలాగే ఉపన్యాసం చెప్పే అందరికీ ఇస్తారా అండి? ఉపన్యాసం నేర్పగలిగిన వాళ్ళకి ఉపన్యాసం ఇస్తారా? అలాగే ఆ వడ్డలు కూడా ఎవరికి ఇచ్చారంటే నేర్పణ గల వాళ్ళకి ఇచ్చేశారు. ఆ లడ్డు పట్టు వచ్చేసి పెద్దవాళ్ళకి పూర్ణ లడ్డు వేసి పక్కనే ఉండే పిల్లవాళ్ళకు ఉన్నదే లడ్డు సగం చేసి ఇద్దరు పిల్లలకి వేసేశారండి. ఆ లడ్డుని సగం సగం చేశారు. ఈ పిల్లవాడు ఒకటే గోల చేస్తున్నాయండి అమ్మ చేతికి ఇచ్చి, అమ్మ నాకు సగం ఇచ్చారే, నేను సగం మనిషినా, నేను అర్ధ మనిషినా, నేను మనుషులు లేవా? నీకు కాళ్ళు ఉన్నాయి, నీకు చేతులు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, నీకు చెవులు ఉన్నాయి, నాకు ముక్కు ఉంది, నీకు ముక్కు ఉన్నది, నాకు నోరు, నేను మాట్లాడతా, నేను మాట్లాడతా, నీవు మనిషి, నేను మనిషి, నాకెందుకే చేయాలమ్మా సగం అనుకుంటా ఏడుస్తున్నాయి. మా పక్కనుండే తండ్రి ఉన్నాడే, అయ్యో ఏం చేయాలా అనుకుని ఆ సగం లడ్డు తీసి చేతిలో దాని నడిపేసి లడ్డు చేసేసి అది ఇచ్చేసారే, నువ్వు చిన్నవాడు కాబట్టి చిన్న లడ్డురా, నేను పెద్దవాడు కాబట్టి పెద్దరా, సరిపోయింది లడ్డు సరిపోయింది అని. ఇక్కడ ఎందువలన సగం వేస్తే వాడికి ఇష్టం ఉండదా, కానీ లడ్డు కావాలి లడ్డు. అలాగే మానవుడు ఎందువల్ల సగం మనిషి కాదండి, పూర్ణ పూర్ణవాడు, పూర్ణ స్వరూపుడు అంటే. అందువల్ల పూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం నీవే అని చెప్పేవాడే గురుడండి. ఆ పూర్ణమైన దేవుడు ఎక్కడ ఉందండి? ఇందుగలడు అందులేని సందేహము వాళ్ళకు చెప్పి సర్వో భగతుడు, నువ్వు ఎతకవయ్యా లేకుండా పోతే కదా. ఆ ఎతికే దృష్టి ఎవరు ఇస్తాడండి? ఈ దృష్టిదారుగా ఈ దృష్టితో ఎదిగితే లాభం లేదు. ఇది చర్మ దృష్టి, ఇది మట్టి దృష్టి, ఇది నామరూపాల దృష్టి. ఈ నామరూపాలకు నామరూపాలే గోచరిస్తాయి, ఈ చర్మ దృష్టి చర్మమే గోచరిస్తుంది. కానీ దివ్యం దదామి చచ్చు పశ్యమే యోగమేశ్వర అర్జున, నా స్వరూపం చూడాలంటే ఈ మటి నేత్రాలు చూడలేవయ్యా. మట్టి నేత్రాలు ఏ నేత్రం కావాలి? దివ్యం దదామి చచ్చు, ఆ దివ్యమైన నేత్రం నేనిస్తానని అన్నాడండి భగవంతుడు జగద్గురుడు. ఆ అర్జునుడికి జగద్గురు ఆ నేత్రాలు ఇస్తే మనకో సద్గురువు ఇవ్వాలండి నేత్రం దివ్యం. ఏ నేత్రం? జ్ఞానేత్రం మనకి ఇవ్వాలండి. అందువల్ల ఆ నేత్రం ఎప్పుడైతే వచ్చిందో నీకు ఏం మార్పు చేస్తాడు గురుడు? ప్రపంచాన్ని మార్పు చేయడం. ఆహా, ప్రపంచం ఉన్నట్టు ప్రపంచాన్ని ఉన్నదే ఉన్నట్టే, కానీ భావం మార్పు చేస్తాడు. నీ భావం మారిపోతే ప్రపంచం మారిపోయిపో, అంతే భావమే మార్చుకో. ఎక్కడికి వెళ్ళాలండి నువ్వు? ఎక్కడికి వెళ్ళాలా నువ్వు? జ్ఞానం కావాలంటే ఆకాశానికి వెళ్ళాలా? హిమాలయాలు వెళ్ళాలా? ఏమి జపం చేయాలా? ఏ కాళ్ళు కిందగా పెట్టి కాళ్ళు పైకెచ్చి తల కిందగా పెట్టాలి? ఏ అవసరం? ఈ భావం మార్చుకోవాలి భావాన్ని. ఈ భావం ప్రపంచ భావం నామరూపాల భావం తీసేస్తావు. ఉన్నది ఉండొస్తువే, ఉన్నదే ఉన్నదే, అసలు ఉన్నదాన్ని ఉన్నట్టు చోటుగా భావం మంచి భావం అండి. అది గురుడు చేసేది ఏమిటి? లేని లేని దానిని మనం చూస్తున్నాం ఇంతవరకు, ఉన్నదాని చోటల్లా ఉన్నది ఉన్నట్టు చూసేటువంటి దృష్టిని మనం చదువుతాడండి గురుడు. ఆ ఉన్నదేమిటి? ఉన్నది ఒక్కటే, కానీ మనకి కల్పిస్తుందే అజ్ఞానం మనకి. అందువల్ల వాళ్ళ కనిపిస్తుంది ఉండేది ఒక్కటే భావం. వ్యాసుడు భావం వేరు, శుకుడు భావం వేరు. అయితే వ్యాసుడు తక్కువ చేయడం కాదు, ఉండే విషయం చెబుతున్నా. శుకుడు వెళ్తూ ఉన్నాడు, ఎలాంటి వాడు వసనంబు కట్టాక వచ్చువాడు అని వస్త్రం వస్తూ లేదండి. ఎందుకండి ఈ వస్త్ర? అసలు వస్త్రం మీద ఒకటి ఉంది. రావణ భాష దగ్గరికి ఎవరు వెళ్ళి చలిపుడుతుంటే ఒక దుప్పటి కట్టారటండి. ఆయన అన్నాట, నేను ఇప్పుడు 5 దుప్పట్లు కప్పుకుంటున్నాను రా, 6 దుప్పట్లు నాగుంది అన్నారండి ఆయన. 5 దుప్పట్లు అంటే పంచకోశాలే దుప్పట్లు ఆయనకి. అలాగే ఈ వస్త్రం అజ్ఞానం అనే వస్త్రమే లేదు వాడికి. ఈ వస్త్రం ఎందుకండి గురుడు? ఏం చేస్తాడండి నీకు? కృష్ణ పరమాత్మ వస్త్రాభరణం వస్తుంది వస్త్రం, ఆయనకి వస్త్రాలు ఆయన దగ్గర వచ్చినాయండి. ద్రౌపదికి వస్త్రాలు పంచిపెట్టిన ఆయనకి ఆయనకి వస్త్రాలే దరిద్రం వచ్చిందా? రూపకాలంకాల భాష చెప్తారు వ్యాసుడు వారు అక్కడ భాగవతంలో. ఆది వస్త్రలే దరిద్రం వచ్చింది కదండి, కాదు కాదు వస్త్రం అంటే ఏమిటి, ఈ ప్రపంచ వాసులనే వస్త్రం తీసుకురాడండి అంతే, ఈ అజ్ఞానమే వాసులు తీసేస్తాడు గురుడు అంతే. ఏం చేస్తాడండి గురుడు, మనకి ఇంతకు ముందు వాసుల ప్రపంచం వాసులామయం దాన్ని నిర్మూలన చేసేవాడే గురుడు. అందువల్ల ఈ వాసన లేని వారికి ఆ వసనం ఎందుకండి అవసరం, నిర్వాసుడు ఆయన శివుడా ఎంతో ఉండాలండి, ఎంతో ఉంటే పుత్ర వ్యామోహతో వ్యాసుల వారు పుత్ర పుత్ర అంటూ వ్యామోహం తెలుతూ ఉంటే అంటూ చెట్టులో పుట్టు ధ్వజిధ్వరిస్తున్నాయటండి, అవన్నీ కూడా శివుడైపోయాయట. ఎందువల్ల ఆయనకి దేహం తాను కాదనుకున్న వారికి అన్ని దేహాలు తానై కూర్చున్నాడు, పుట్టలు తానే చెట్లు తానే అన్ని తానేనండి. ఎందువల్ల పూర్ణస్వరూపుడు అండి ఆయన, వెళ్తూ ఉంటే అలా వెళ్తూ ఉంటే దృశ్యం కనిపించింది వ్యాధుల వారికి, శివుడు ఎత్తుకెళ్తూ ఉన్నాడు కొలల్లో దేవదాసుని స్నానం చేస్తూ ఉన్నారట వాడు. అరేరేరేరే ఈయన అనుకున్నారు వాడు చూచారట వ్యాసుడు వారు చూచారు, అరేరేరే మగా పురుషుడు వస్తూ ఉన్నాడే మేము ఇలా స్నానం చేస్తున్నాను గబగబా పైకి వచ్చేసి వస్త్రాలు చీరలన్నీ కట్టుకుంటూ ఉన్నారటండి వ్యాసుల వారి కనిపించేసి అనుకున్నాడరే ఏమిటి. ఇంతకు ముందు ఆ పిల్లవాడు వెళ్తూ ఉంటే పొరవారు వెళ్తూ ఉంటే ఎవరిలో ఉండేవారు వెళ్తూ ఉంటే వీళ్ళకేమి సిగ్గులేదా, నేను ముసలవారిని గడ్డం రెచ్చిపోయింది తల పండిపోయింది శరీరం ముసలి పడిపోయింది రేపో కాపో కాడి కాడు కాడు దాపేశారు కాడికి నన్ను చూసి వీళ్ళకి సిగ్గెట్ వచ్చేసింది అనుకున్నాడండి. వాళ్ళకంటే ఆయన చూసి సిగ్గులేదు మమ్మల్ని సిగ్గు వచ్చేసిందా చూచి అడిగారు, ఏమమ్మా ఇది ఎంత అన్యాయం ఏమిటే, ఆయన చూస్తే సిగ్గు లేదు కురవాడు ముసలవాడిని చూస్తే తల పండిపోయింది నాకు నన్ను చూసి మీకు సిగ్గు వచ్చిందా, మహానుభావా ఏమనుకోబాకండి మీకు పైన వెంట్రుకలు తల పండిందే గాని బుద్ధి పండలేదు అన్నారండి వాళ్ళు దేవుడు, మీకు తల తెరిచిపోయింది తల పండిందే కానీ లోపల బుద్ధి పండలా, కానీ ఆయన ఎక్కడా మీకెక్కడా ఆయన దృష్టి మీస్తే బాగుందని చెప్పిందండి. ఆయన వివక్తి దృష్టి అట్టండి ఆయన్ని, ఆయన ఏమి దృష్టి ఎక్స్రే దృష్టి కెమెరా దృష్టి కాదు, కెమెరా దృష్టి వేరు ఎక్స్రే దృష్టి వేరు. కెమెరా ఏం చేస్తుంది, పైన చర్మాన్ని పట్టేస్తుంది, ఎక్స్రే ఏం చేస్తుంది చర్మాల లోపలుండి దాన్ని పట్టేస్తుందండి. వ్యాసా భగవానా నువ్వు పెద్దవాడివే నీకు కెమెరా దృష్టయ్యా, మా రామరూపాలు చూస్తున్నావు నీకు దేహప్రాంతి బాగాలేదు, నీకు దేహప్రాంతి బాగాలేదు కాబట్టి మా గురించి చూస్తే మాకు దేహప్రాంతి చేస్తున్నారు. ఎందువల్ల నువ్వు నేను పురుషుణ్ణి అనుకున్నావు, నీవు ఎప్పుడైతే నేను పురుషుని అనుకున్నావో నిన్ను చూస్తే మాకు స్త్రీలని మాకు జ్ఞాపకం వచ్చేస్తుంది అన్నారు వాళ్ళ. ఎందువల్ల పెద్దవాళ్ళ దగ్గర శుకుడు ఆయన నేను పురుషుణ్ణి అనుకోలేదు, ఆయన చూస్తే మేము స్త్రీలనేటువంటి బాబు మాకు లేకుండా పోయిపోమన్నారు. అందువలన నీ దృష్టి ఎక్కడా ఆయన దృష్టి ఎక్కడా, దృష్టి మార్పు లోపల భావం మార్పు, అందువల్ల భావాన్ని మార్చుకో సృష్టి మార్చాల్సిన పని లేదు. వేదాంతం చెప్పే మాట ఇది, సృష్టి మార్చే నీ తరం అవుతుందా నీ అబ్బ తరం అవుతుంది ఏమండి, ఈ జగత్ ఎవరిది జగదీశ్వరుడిది, ఈ బాహ్యమైన సృష్టి మార్చాల్సిన నీ వల్ల కాదు నీ తాత వల్ల కాదా, లోపలది ఉన్నదే జీవ సృష్టి అది మార్చుకో అది నీ చేతిలో ఉంది. అందువల్ల భావం గురుడు ఏం చేస్తాడు నీ భావాన్ని మారుస్తాడు. మా గురుదేవుడు చెప్పేవారు, అరే రాయరా మీరు ఎక్కడికి వెళ్ళబాకండి మీరు ఉన్న చోటనే ఉండండి బ్రహ్మభావంలో మీరుండండి. రాముడు ఆ చిన్న కురవాడు వైరాగ్యం కలిగింది ఈ రాజ్యం వద్దనుకున్నాడు, అరణ్యానికి వెళ్ళాలనుకున్నాడు, మంత్రం పట్టేశాడు, ఏడుస్తూ ఉన్నాడు, దశరథ మహారాజు చాలా బాధ కలిగింది, తిండి లేదు తీర్థం లేదు, వైరాగ్యం వచ్చేసింది పిల్లవాడికి, వశిష్ఠ వారిని పిలుచుకొచ్చేశారు, ఏ రామా ఏమిటిరా ఏడుస్తున్నావు, ఈ ప్రపంచంలో అక్కర్లేదు, ఈ రాజ్యం భోగంలో అక్కర్లేదు, ఈ అరణ్యానికి వెళ్తా తపస్సుకి. ఏ రామా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా నీ మనసు చెలిస్తే నీ రాజ్యం అంతా అక్కడ ఉంది పొమ్మన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు కూడా నీ మనసు చెలించకపోయినట్లయితే నీ ఇక్కడ ఉన్నదే అరణ్యమే ఉన్న చెత్తే కలిసి సంసారే నిశ్చరే మోక్ష ఉచ్చదే, చిత్తము చెలిస్తే అక్కడే సంసారం అంతా ఉంది, చిత్తము చెలించకపోతే అక్కడ సంసారం లేదే లేదు, అందువల్ల ఈ భావాన్ని మార్చుకో. మా గురుదేవులు చెప్పేవారు భావసిద్ధియే జ్ఞానసిద్ధి చెప్పేవారు. వారు ఎప్పుడు భావానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు కూర్చునేవారు కూడుకునేరు ఆ వ్యాసాసులో. మీరు వెళ్ళినప్పుడు చూడండి అక్కడ గోగా అక్కడ ఉంటుంది దేవుడి ఆ కాశీ గంగ, ఆ కాశీ బుగ్గ చిన్నది, దాని ఎదురుగా పూరుకుటీరం ఉంటుంది. వారు తిరుపతి కొండ దిగి వచ్చిన తర్వాత వేసుకున్న పూరుకుటీరం దానిలో కూర్చుండేవారు ఆయన. ఆ అరుగుండేది, ఆ అరుగు పక్కనే గోడ ఎనకుండేది, అరుగు మీద వారు దర్బాసులో కూర్చునేవారు, పడుకునేది అక్కడే. వాన గాని వర్షం గాని ఎన ఏమైనా ఆ గోడకి అరుగు మాలు రాజు పెట్టుకున్నారు. ఏమని భావసిద్ధియే జ్ఞానసిద్ధియే. దాని గురించి వ్యాసరాయడానికి మొదలుపెట్టారు, గ్రంథమే అయిపోయింది. భావసిద్ధి అని చాలా మహానుభావుడు వెంటనే వారు అనేవారు భావాన్ని మార్చుకో. మేము చిన్నప్పుడు వ్యాసాసం వెళ్ళాం, అది 16 సంవత్సరాల వయసు, ఒక చిన్నపిల్లవాడి వెళితే అక్కడ వ్యాసాసం ఏ ఆశ్రమం ఎట్లుంటే చాలా తెలియదు. ఇక్కడ ఆగానే ఆశ్రమం ఇక్కడ కూడా అంతే చూస్తున్నా, ఊరికనే ఉంటే రాబోలేదు పని పెట్టేవారు. అక్కడ అది కూడా ఉంటాడో ఊరుతాడో గమనించేదాని కోసం, ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు చేసే పని, మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు చేసే పని. మేము చిన్నపిల్లవాళ్ళు కుర్రవాళ్ళు, యోగరక్తం ఉంది మాకు. మాకు పొయ్యిలు వరకేది, బూడిది తీసేది, పొయ్యిలు వరకేది, నీళ్లు పోసేది, శుభ్రం చేయడం, కాదు కూరగాయలు జరగడం, ఈ పని పెట్టేశారు. కొంతమంది అనుకునేవారు అరే ఇక్కడికి వచ్చిన రామేశ్వరం శరీరం బాగాలేదే, ఆశ్రమానికి వచ్చిన ఈ పని చేసుకుంటే పైసలు రావు, ఈ పని ఇంటి దగ్గర చేసుకుంటే డబ్బులు వస్తాయని అనుకునేవాళ్ళు కొంతమంది. శుభ్రంగా రేపు చేసిన స్వాములు వారు పని పెట్టేసి వారు ఊరికనే ఉండేవారు కాదు, వారు కూడా చూస్తుండేవారే. మా కూరగాయలు జరిగే పని పెట్టేశారండి, గంపలు గంపలు కూరగాయలు జరగడం అంతే. ఎంతమంది అండి, 500 మంది స్టూడెంట్స్ ఆ రోజుల్లో కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, భక్తులు సాధువులు బ్రహ్మచారులు కోలాహలం, గంపలు గంపలు కూరగాయలు జరిగే పని మాకు బ్రహ్మచారులకు. తెలంగాణ నుంచి వచ్చారు నలుగురు, మేము శుభ్రంగా లేవు ధ్యానం చేసుకుని 9 గంటల తర్వాత 10 గంటలకి కూరగాయలు జరుగుతూ ఉన్నాం. కట్టిపట్లు వేసుకుని వా స్వాములు వారు వచ్చేవారు, ముసిజిల్లాకు వచ్చేవారు ధ్యానం నుంచి వచ్చినాక ప్రసన్నంగా ఉండేది. ఆ ధ్యానం నుంచి వచ్చేటప్పుడు చూసేవారు ఆ మాట ఈ మాట చమత్కారానికి చెప్పి పనులు చేయించేవారు. మాకు కలిసి ఉండేదే కదా ఎంత పని అయినా సరే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా రాత్రి మొగలు పనులు చేస్తున్నారు, ఎందుకు కలిసి ఉంటుంది? అదే మీ ఇంట్లో చేస్తుంటే అలసిపోతాం. గురుసేవలో ఉండే మహిమ అదేనండి. ఆయన చేస్తున్నారు వారికి ముసిజిల్లాకుంటూ దృశ్యం కనిపించింది వారికి, వెనక తీవలు వారు ఏం బాబు అన్నారు. వారు ఎప్పుడు కూడా ఒరే అరే అమె అని అడిగేవారు. చిన్నపిల్లవాళ్ళకి ఏం బాబు అనేవారు, పెద్దవాళ్ళకి ఏమండి అని, అమ్మ ఆడవాళ్ళకి అమ్మగారు అనేవారు. ఎప్పుడు కూడా ఎప్పుడు కఠినమైన మాట వినకూడదు. ఎంత కోపం వచ్చినా సరే, బాగా కోపం వస్తే అరే అన్న తినే మానవుడా అనేవారు. వారి చుట్టూ పెద్ద చుట్టది అరే అన్న తినే మానవుడా అనేవారు. అదే చుట్టూ వారు నోటుకుంటారు పెద్ద తప్పు చేస్తే. అప్పుడు వారు దృశ్యపడి ఓ వంకాయ పెద్ద లా వంకాయకు వస్తే దాంట్లో రెండు పురుగులు ఎమ్మడు పొరగెత్తుతున్నాయండి, చక చక చకపోతున్నాయి. వారికి ఆ దృష్టి పడింది అన్నారు. బాబు ఈ రెండు పురుగులు ఎవరై ఉంటారా అన్నారు స్వాములు వారు. పక్కడుండే బ్రహ్మచారి అన్నాడు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలై ఉంటారండి అన్నారండి. మా స్వాములు వారే కాదు, వాళ్ళిద్దరు గురువు శిష్యులు అన్నారండి స్వామి. భావం వస్తువు అంటే నీ భావం, భావగ్రాహీ జనార్దన. ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా భావాన్ని మార్చుకోకపోతే లాభం. మా గురువు చెప్పినారండి, గురువే కావచ్చు వాడు భావం మార్చుకోకపోతే లాభం లేదు, శిష్యుడే కావచ్చు భావం మార్చుకుంటే వాడు ఉంటారు ఉంటాడు. నీతాశ్రయం నా కర్తవ్యం, కర్తవ్యం మహాశ్రయం. నీతాన్ని ఎవడు ఆశ్రయిస్తే వాడు పసిపోయిపోతాడు. అంతే గోడ కట్టేవాడు పైకి వెళ్తాడు, నీ దొమ్మేవాడు కిందకి పోతాడు. నీచ భావం ఉన్నవాడు అధోగతి, ఉన్నత భావం ఉన్నవాడు పైకి వెళ్ళిపోతాడండి. అంతే భావాలు చూసే ఫలితం వస్తుంది. గురువు శిష్యులు ఇద్దరు ప్రయాణమే వస్తున్నారండి ఈ ఊరే. సద్గురు ఆనందం జరుగుతూ ఉంది, మధ్యలో ఉన్నదే నది వచ్చే కాలం వచ్చేసింది. ఇప్పుడు కాలు బ్రహ్మాండం పోతున్నాయి కదా, కృష్ణా కాలం దాటాలి. అది రాత్రి అయిపోయింది, చంద్ర వాడు పడవ దాటేసేవాడు పడవ కట్టేసి వెళ్ళిపోయాడు అవతల ఒడ్డున. గురువు శిష్యులు ఇద్దరు రావాలా, ఏం చేస్తారు? బస్సు దిగారు, సరే సన్నద్ధం అవుతూ ఉన్నారు దిగి నచ్చేదాని కోసం, కాలం దాటేదాని కోసం. వీళ్ళతో పాటే ఒక ఎత్తు వయసు వచ్చిన అమ్మాయి కూడా దిగింది బస్సు. ఆమె ఇక్కడ ఆరాధకే రావాలి పాపం, వచ్చేస్తాం అనుకున్నారు. సరే సరే ఎట్లా, వీళ్ళు దిగిపోతూ ఉంటే అమ్మాయి దిగలేదు, ఆడపిల్ల కదా, అనుకున్నారు. అమ్మా మీరు బాబు మీరు ఉన్నారు పుణ్యాత్తులు దిగెళ్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి దాటిద్దండి, కారో దాటిద్దండి. వీళ్ళన్నారు గురువు గారు మేము ఉన్నామే పురుషులు స్త్రీలను తాకం మేము, అందువల్ల మేము మిమ్మల్ని ముట్టుకోకూడదు అని అన్నారు గురువు గారు. సరే అయ్యా అవలను నేను ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఉంటే నాకు ఏ ఉపద్రవం జరుగుతుందో, పుణ్యం కట్టుకోండి అవలు రక్షిస్తే అంతకంటే పుణ్యం లేదు కదా అడిగిందండి అమ్మాయి. సరే శిష్యుడు ఉన్నాడు మెత్తబడ్డాడు, ఏం పోయింది అనుకుని, స్వామి నేను అమ్మాయిని ముట్టుకోను, నా పైనుండేటువంటి కండువా ఉంది కదా ఈ కండువా ఇటు పక్క నేను పట్టుకుంటాను అటు పక్కన అమ్మాయి పట్టుకుంటుంది నేను తీసుకెళ్తాను అన్నాడు. సరే తీసుకున్నారంటే ఆ అమ్మాయి కండువా అటు పట్టుకుని ఈ బయట పట్టుకు వస్తా ఉన్నారు. ఏ కాలువ దిగారంటే కొన్ని రెండు గజా ఒక్క గెజువు దాటేటప్పటికి నీళ్లు లోతు వచ్చేసినాయి. ఏమైపోతుంది ఈ అమ్మాయి ప్రవాహం కొట్టుకుపోతుందేమో, అరే అక్కడ ఉన్నా పర్వాలేదు ఇక్కడ తీసుకొచ్చి ఆ అమ్మాయి కొట్టుకుపోతే నాకు పాపం వస్తుందనుకున్నాడు శిష్యుడు. అమ్మా ఈ తుండుగొట్టు లాభం లేదు చేపట్టుకుంటానన్నాడు. చేపట్టుకున్నాడు, చేపట్టుకుని మధ్యలో దిగారు. ఆ అమ్మాయి చిన్న తక్కువ, ఈ అబ్బాయి పొడవుగా ఉన్నాడు పొట్టి అమ్మాయి. ఆ అమ్మాయి మునిగిపోతా ఉంది ఉరవుడికి, ఏం చేద్దాం అనుకున్నాడు. ఆ పైరు బుజారెక్కించుకున్నాడు, కాలువ దాటి చేశాడు శుభ్రంగా దాటి ఆ అమ్మాయి పాటిగా ఆ అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయి ఉన్నదే మన రాంబాబు గారింటికి ఆ అమ్మాయి వచ్చేసింది. ఈ గురువు శిష్యుడు ఉన్నారే మన ఎంగరత్న గారింటికి ఆ గురువు శిష్యుడు చేరుకుంటున్నారండి. ఆ వచ్చే కాలువ దిగి వచ్చే లోపల గురువు గారు ఒకటే పట్టుకున్నారు శిష్యుడిని, అరే మనం సన్యాసులము మనం బ్రహ్మచారులము తీరుమగ్గుగా చూడకూడదు పోనీలే, ఆ అమ్మాయిని తాకావు తాకినా పర్వాలేదు అనుకున్నాను భుజం మీద ఎక్కించుకోవటము ఎంత పాపం, ఆ అమ్మాయిని మోసావు అంతకంటే ఇంకా ఘోరం ఉందా ఇంకా ఘోరం ఉందా ఇంకా ఘోరం ఉందా అంటూ ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసిన తర్వాత కూడా ఏం వదిలిపెట్టలేదండి ఆయన గురువు గారు. శిష్యుడు అన్నాడు ఇసుకు పుట్టింది పాపం ఎంతటి సహనం ఉంటుందండి గురువు గారు. గురువు గారు నేను మోసింది నాలుగు గజాలే కానీ మీరు మోసింది ఉన్నదే ఫర్లాంగ్ దూరం మోసారండి అన్నాడండి వాడు. అదేమిట్రా అంటే నేను ఆ మోసిన తర్వాత కాలం దాటినాక ఆ అమ్మాయిని దింపేశాను, మోసినంతసేపు కూడా ఆ అమ్మాయి స్త్రీ నేను పురుషుణ్ణి, ఆయన నా బుధం మీద ఎక్కింది నేను మోసాను నాకు భావం లేదు కానీ మీరు మోసా 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 అంటూ నువ్వు మోసావు నేను మోసాను అడిగాడు బావా. అందువలన అలాంటి పూర్ణమైనటువంటి భావం మాత్రం గురువు చెప్పేది ఏమిటండి, నీకు ఎక్కడో ఉండేటువంటిది తత్వాన్ని తీసుకొచ్చడం ఈ అమృత జడ దుఃఖమైన శరీరం నువ్వు కాదు, శరీరంలో ఉండే ఆ పూర్ణ వస్తువు నువ్వండి. పూర్ణమ పూర్ణమిదం పునః పూర్ణముజ్యతే, ఆ పూర్ణమైన వస్తువు నేననే భావించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే సిద్ధప్రజ్ఞండి. అంటే భావం చేయడమే కాదు, ఒకసారి ఆ పూర్ణమైన వస్తువు నేను అనుకున్న తర్వాత ఇంకా వాడు తీరాలండి వాడు వాడు సిద్ధప్రజ్ఞుడు. మనం గురువు దగ్గర ఉన్నప్పుడు గురువు దగ్గర శ్రవణం చేసినప్పుడు మనం పూర్ణ వస్తువు అనుకుంటూ ఉంటాం కానీ గుమ్మం దాటగానే మనం అపూర్ణలో పడిపోతామండి మనం అంటాను. కానీ వాడు ఎప్పుడూ కూడా ఆ స్థిరమైనటువంటి ఆ ప్రజ్ఞతో ఉండి పరబ్రహ్మ నేను అనేటువంటి స్థిరమైన ప్రజ్ఞ గలవాడు ఎవరైతే ఉన్నాడో వాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు స్వామి ఆయన ఎలా ఉంటాడని, ఎలా ఉంటాడంటే శ్రీ భగవాను వాచ ప్రజహాది యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనః తుష్టః చిత్తప్రజ్ఞస్తదోచ్యతే. ఏదైనా ఒకరిని సమర్పకంగా సంపూర్ణంగా ఉండాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి శాస్త్రంలో, వాడి విధాయక పద్ధతి వాడి విధాయక నిర్మూల పద్ధతి నిర్మాణ పద్ధతి, వాడి విధ్వంసక పద్ధతి వాడి విధాయక పద్ధతి. ఆ విధంగా స్వామి వారి చెబుతూ ఉన్నారు మొట్టమొదటి రెండు పదాలలో కూడా విధ్వంసక పద్ధతి చెప్పేశారు. ఏమి ఉండకూడదు అంటే ఏమి ఉండకూడదు దాన్ని లేకుండా ఉండటము, ఏమి లేకుండా ఉండాలా చిత్తప్రజ్ఞుడు కాబోకునే వారు ఎలా ఉండాలో చిత్తప్రజ్ఞ అయిన వారు ఎలా ఉన్నాడో ఆ విషయాలు ఇక్కడ చెప్పారనమాట. చిత్తప్రజ్ఞుడు కాబోయేవాడు ఏ విధంగా ఉండాలా, హృదయ కామ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చేసుకోవాలా, చిత్తప్రజ్ఞుడైన వారు ఎలా ఉంటారంటే లోపల ఉండేటువంటి కామలు లేకుండా ఉంటాయి. కామలు అంటే ఏమిటి కోరికలు, అవి ఎన్ని రకాలంటే ప్రజాహాతి చెప్పేశారు. జహాతి అని చెప్పరా ప్రజాహాతి అన్నారు, జహాతి అంటే వదిలిపెట్టము, ప్రజాహాతి అంటే సంపూర్ణంగా వదిలిపెట్టిన వారు అంటే అర్థం ఏమిటంటే కామలు రెండు రకాలుగా చెప్పేశారు, ప్రాప్త కామలు అప్రాప్త కామలు. ప్రాప్త కామలనే కాదయా వదిలిపెట్టవలసింది, అప్రాప్త కామలు కూడా ఏవైతే ఉన్నాయో, నీకు నీకు ప్రాప్తమైనటువంటి కామనలే కాదు, నీకు అప్రాప్తమైనవి, నీకు రాకుండా ఉన్నటువంటి ఏ కోరికలైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజాహతి యజాతామాన్ అయ్యా వదిలిపెట్టడం వల్ల లాభం ఏమిటయ్యా? వదిలితే వల్ల కాదు, ఉండవలసి ఏమిటి? అది కూడా చెబుతున్నారు, వదిలిపెట్టే వదిలిపెట్టేయాలా, పట్టుకునేది పట్టుకోవాలా? రామాయణంలో లక్ష్మణుడు ఉన్నాడు, తల్లిని వదిలిపెట్టాడు, తండ్రిని వదిలిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు, భోగాలు వదిలిపెట్టాడు, ఏం గొప్ప అన్నారండి? వదిలిపెట్టడం గొప్ప కాదట, మరి ఏం గొప్ప? రాముడు పట్టుకున్నాడు, అది గొప్ప విశేషం. నువ్వు కింద కొమ్మ వదిలిపెడితే రావో లేదా, పై కొమ్మ పట్టుకో, పై కొమ్మ పట్టు, కింద కొమ్మ వదిలిపెడితే ఏమవుతావు? పడిపోతావు. వచ్చే అలాగే నువ్వు కామలు వదిలిపెట్టేంత వల్ల నీ ముక్తి లేదు కొమ్మన్నారండి. ఎందువలన మనం అందరూ వదిలిపెట్టునే ఉన్నాం? ఎప్పుడు గాఢమైన సుషుప్తిలో నిద్రలో కోరికలను వదిలిపెడుతూ ఉన్నాం. నీకు ముక్తి ఏమైనా వచ్చిందా? లేదు. అందువల్ల కామలు వదిలిపెట్టే లాభం లేదా? ఏందా అదండి, నీలోని మునిగి ఉండా, నువ్వు ఆనందం. ఆ సిద్ధప్రజ్ఞుడు ఏవాడు ఎక్కడ ఆనందం పొందుతాడు? ఆత్మన్యే ఆత్మనా దృష్ట, మనం ఎక్కడ ఆనందం పొందుతావు? శబ్ద స్పర్శ రూప రస గంధాదుల ద్వారా, ప్రపంచ విషయాల ద్వారా మనం ఆనందం పొందితే ఆయన ఆత్మన్యే ఆత్మనా దృష్ట, ఆయన ఆత్మతోనే తృప్తి పొందుతాడు అండి. అది విశేషం. కానీ అసలైన తృప్తి ఉన్నది, బయట నుంచి వచ్చే తృప్తి అసలైన తృప్తి కాదు, అది ఊరే తృప్తి కాదు, కూరే తృప్తి, బయట వచ్చే తృప్తి. లోపల తృప్తో ఊరే తృప్తి అండి ఇది. నీకు అక్కడ పొంగబెట్టే బకెట్ పెట్టావు, బకెట్ లో నీళ్లు ఉన్నాయి, ఎంతమంది సప్లై చేస్తుందండి ఇది? 10 మందికో 5 మందికో 20 మందికో సప్లై చేయొచ్చు. అది ఏమి నీరు? బకెట్ లో నీరు, కూరే నీరు అది. కానీ బావి ఉన్నది, ఆ బావిలో నీరు, ఊరే నీరు, అది ఎంతమందికే సప్లై చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచ విషయాల ద్వారా వచ్చే తృప్తి అది ఊరేది కాదు, కూరే తృప్తి. కానీ లోపలి వచ్చే తృప్తి ఉన్నదే ఆ ఊట, అది ఏమిటది? అది ఊరే తృప్తి. ఆ చిత్తపంచుడు ఎవరైతే ఉన్నాడో లోపల అంత ఇంద్రియాన్ని పరాన్యాహో ఇంద్రియేభ్యపరం మనహ మనసస్సు పరా ముందే యో ముందే పరసస్సు సహ. ఇంద్రియానికి అవతలా, మనసుకి అవతలా, తర్వాత సాక్షి హోదా, ఈ యొక్క బుద్ధికి సాక్షిగా ఉండేటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో అక్కడి నుంచి వచ్చే ఆనందం అది అండి నిజమైన ఆనందం. లోపల ఉంది అసలు ఆనందం, బయట లేనేలేదు. ఉండేది ఒక చోట, ఎట్లేదు మనం ఒక చోట ఎదుగుతున్నామండి. ఉన్నదాన్ని వదిలిపెట్టేసి లోపల ఉంటే మనం ఏం చేస్తున్నాం? కస్తూరి మృగులాగా ఆ సువాసతల బొడ్డులోనే ఉంటే అక్కడ ఇక్కడ ఎత్తుకిందటండి, చివరికి తన తల ఇక్కడ పెట్టుకు పడుకుంటే అది ఇక్కడే ఉంది కానీ గ్రహించేసింది. ఆ విధంగానే అసలైన తృప్తిని లోపల ఉంటే మనం బయట ఎత్తున్నామండి. వాడు అనుకున్నారండి గుంటూరు నుంచి బొంబాయి వెళ్ళాలా, ఏ బొంబాయి దేనికి? బట్టల వ్యాపారం, బొంబాయిలో బట్టల వ్యాపారం బాగుంటుంది కదా, వెళ్ళాలనుకున్నాడు. షాపు నుంచి వచ్చేసాడు రాత్రి పూట, వచ్చేసి స్నానం చేసి ఆ తర్వాత బట్టలు వేసుకుని భోజనం చేసి డబ్బులు లెక్క పెట్టుకోవాలా. ఇది అయ్యేటప్పటికి ఆ బండి పోతుంది. అన్నాడు భార్యతో, ఏమే ఏమే, నేను స్నానం చేసి భోజనం చేసి బట్టలు వేసుకుని డబ్బులు లెక్క పెట్టుకునే సమయంలో ట్రైన్ అందదు, అందువల్ల నేను స్నానం చేసి భోజనం చేసే లోపల నువ్వు డబ్బు 20 లక్షలు 10 లక్షలు బాగా కట్టగట్టి పెద్ద నోట్లు 1000 రూపాయల నోట్లు అన్ని కట్టగట్టి పెట్టేసే బ్యాగ్ లో అన్నాడు. ఆయన అట్లాగే అన్ని కట్టగట్టి పెట్టేసింది, భోజనం చేశాడు, బ్యాగ్ తీసుకున్నాడు, సొప్పు రంగు చేసి వెళ్ళిపోయాడు. హాయిగా ట్రైన్లో ఎక్కాడు, పడుకు చూసుకున్నాడు. వాడికి అనుమానం వచ్చేసింది, నా భార్యకి 2 లక్షలు చెప్పాను కదా, అవి ఏ 15 లక్షలు పెట్టి మీద 5 లక్షలతో ఏ బంగారు నగ కొనుక్కుంటుందేమో అనుమానం వచ్చేసింది. చూచాడు కూర్చున్నవాడు లెక్క పెట్టుకుంటున్నాడు అనుమానం చేసి, లెక్క పెట్టుకుంటూ ఉంటే పక్క వారి దృష్టి పడిపోయినప్పుడు దాని మీద, ఒరే 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 ఇంత డబ్బు నా లైఫ్ లో అందులో నేను ఎప్పుడు సంపాదిస్తానయ్యా, ఏ కట్టుకుంటేస్తుంది ఊరినే వస్తుందా అండి? మీ దగ్గర నుంచి ఒక పైసలు రావాలంటే ఊరినే వస్తుందా? ఏశాడు కలిపాడు మాటలు, మిత్రమా మిత్రమా మిత్రమా, ఆత్మ ఏవి మాటలండి. బోటకు వాళ్ళ దగ్గర ఏమండి కత్తి మీద పైన తేను పూచెట్టు ఉంటుంది, అట్లా ఉంటుందండి వాళ్ళ మాటలు. ఏ మిత్రమా మిత్రమా ఆలస్యైపోయాడు వాటి వీడి బిజినెస్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా నువ్వు? నేను బాంబే వెళ్తున్నా, నేను బాంబే వచ్చేస్తున్నా, నువ్వు పెట్టలే జాలి పెట్ట వ్యాపారమే బాబా అన్నారు. ఇద్దరు వెళ్ళారండి, రాత్రి అయిపోయింది అక్కడికి. దిగేటప్పటికీ ఏమైంది? ఏ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా మిత్రమా, నువ్వు సింగిల్, నేను సింగిల్, ఇద్దరు ఒక్కొక్కరివే కదా, ఇద్దరు చెరువు రూమ్ ఎందుకు వేస్ట్ కదా, ఇద్దరు లాంటి ఒకే రూమ్ తీసుకుందాం అన్నారు ఈ దొంగ మిత్రుడు.
నమ్మించింది నిజమే కదా డబ్బు వేస్ట్ అనుకుని వ్యాపారస్తు పాపం ఇద్దరు ఒక రూమ్ తీసుకున్నారండి. రూమ్ తీసుకుని హాయిగా వీడున్నాడే ఈ దొంగమిత్రుడు వ్యాపారస్తుడిని మోసం చేయాలా, మోసం చేయాలంటే వీడు నిద్రపోయిన వాడు నటిస్తే వాడు నిద్రపోతాడు, వాడి దగ్గర డబ్బులు కొట్టేయచ్చు. వీడు నిద్రపోయిన వాడు నిద్రపోతే వాడు నిద్రపోతాడా, వాడు అంత నిద్రపోయిన వాడు నటించాలనుకున్నాడు, నటించిన వీడి కర్మ తాలక గాఢంగా నిద్రపెట్టుకున్నాడు. తెల్లవారుజాము 4 గంటలు లేచాడంటే ఈ వ్యాపారస్తు దగ్గర ఉండేటువంటి సూట్ కేసు ఎత్తికాడు డబ్బు దొరకలేదు, బ్యాంక్ ఎత్తికాడు డబ్బు దొరకలేదు, వీడు పడుకున్న పొరుగుల్లా వీడు ఇటు పొందితే ఇటు పక్క చేపెట్టాడు పొరుగు కింద, ఇటు పొందితే ఇటు పక్క చేపెట్టాడు దొరకలేదు, ఆఖరి అనుకున్నాడు తల కింద ఉండి దిండు కింద పెట్టుకున్నాడేమో అనుకున్నాడు, తల ఇటు తిప్పితే అటు అడు తిప్పితే ఇటు పట్టాడు, అక్కడ నయా పైసలు దొరకలేదు వీటి దరిద్రుడికి అనుకున్నాడు. వరే 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 డబ్బు దొరకలేదు నిద్ర వేస్ట్ అయిపోయింది అనుకుని హాయిగా పడుకున్నారండి. లెల్లవారు లేచడంగా వ్యాపారస్తుతో అంటున్నారు, మిత్రమా ఆ రైల్లో డబ్బంతా లెక్క పెట్టుకున్నావు కదా, రాత్రిపూట ఎక్కడ పెట్టావు అయ్యో అని సాధువులమ్మ తిరుగుతూ ఉంటావు కదా, ఎక్కడి గారడీ తంత్రం ద్వారా నేర్చుకున్నావా ఏమిటే అడిగాడండి. అరే పిచ్చివాడా నీ దగ్గర ఇప్పుడే ఉన్నది, మేము వ్యాపారస్తులు మా దగ్గర కుయిప్తి ఉంటుంది లేకపోతే మేము వ్యాపారం చేయలేమన్నా. అందువల్ల నువ్వేమనుకున్నావు, నువ్వు నిద్రపోయిన వాడు నటిస్తే నువ్వు నిద్రపోయి నటిస్తే నేను నిద్రపోతే నా దగ్గర ఉండి పర్సు కొట్టేయాలనుకున్నావు, నువ్వు నిద్ర నీ కర్మదాల గారు నిద్ర పట్టింది, నేను 12 గంటలప్పుడు లేచాను, లేచి నా దగ్గర ఉండే ఆ బ్యాగ్ పనిపరచలేదు, అది నీ తల కింద ఉండి దిండు కింద పెట్టి నేను నిద్రపోయాను. ఆయన తల కింద ఉండే పర్సు వాడు గమనించరా, కానీ ఆ బెడ్లోను ఆ బ్యాగ్ లోను అక్కడ ఎక్కడ దొరుకుతుందండి, ఉండేది అక్కడ తన తల కిందే ఉంది, తన తల కింద ఉండేది వదిలిపెట్టేసి అక్కడెక్కడైతే ఎట్ట దొరకలేదు. అలా ఇంద్రియాణి పరాహు ఇంద్రియే పరం మన మనసస్తు పరా బుద్ధే యో బుద్ధే పరతస్తు సహ, నీ ఇంద్రియాలు కావదలా మనసుకి అవదలా సరది సాక్షి పోదా, సమస్త బుద్ధులకి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఏ సత్తు చిత్తు ఆనందం అతిభాతి ప్రియ స్వరూపంగా ఉంటే పరబ్రహ్మ వస్తువుని నువ్వు దాన్ని వదిలిపెట్టేశావయ్యా, ఎదుగుతూ ఉన్నావు ఎదిగితే ఎదిగితే నీకు క్షమే దొరుకుతుంది కానీ మిగులుతుంది కానీ పైసలు దొరకవు తృప్తి దొరకదు. కానీ చిత్తప్రజ్ఞుడు ఆత్మన్యేవాత్మనా దృష్ట లోపల ఉంటారండి వాడు, వాడికి బయట వస్తువులు వల్ల దానికి సుఖం లేదో, ఎందువలన మనకు కూడా అంతే, దాని కావచ్చును నీకు సుఖం అనిపించరా, సప్పుడులోకి వెళ్ళావు సప్పుడు నీకు సుఖం అనిపించలేదు నిద్రలోకి వెళ్ళాడు వీడు, నిద్రలో సుఖం ఉంది నిజంగా దగ్గరికి జాగ్రత్తలో నీకు సుఖం ఉంటే సప్పుడులోకి ఎవడు వెళ్ళరండి. మీ ఇంటిలో మీ ఆవిడ ఉన్నదే మంచి బ్రూ కాఫీ కనుక చిక్కని పాలలో మీకు ఇస్తే ఓట్లో పోయి దాదాడే ఉండే ఆవిడ, మీ ఇంట్లో సరైన కాఫీ లేదు కాబట్టి ఓట్లో పోయి దాదాడు వాడు, అలాగే నిజమైన సుఖం జాగ్రత్తలో నీకు దొరకలేదు కాబట్టి సప్పుడులోకి వెళ్ళాడు జీవుడు, అక్కడికో లేదు కాబట్టి సుశక్తిలోకి వెళ్ళాడు హాయిగా చేశాడు. ఈ యొక్క వస్తు వాహనాల ద్వారా వీడి సుఖం లేదే లేదు సిద్ధార్థం. మరి ఎందులో ఏమి లేకపోయినా నిద్రలో ఏముందండి, నువ్వు సంపాదించిన ఆస్తులు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, విద్యలు ఉన్నాయా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉన్నదా, ఏముంది ఏసీ ఉన్నదా, కారు ఉన్నాయా, ఏమి లేవు నిద్రలో ఎట్లా ఉన్నావు హాయిగా ఉన్నా తృప్తిగా ఉన్నాను. మరి వీటి వల్ల వచ్చిందా తృప్తి, ఎక్కడి నుంచి వచ్చేసింది గాడ్ ప్రభు అక్కడికి రావాలా, అందుకే రామతీర్థం అంటాడు ఫుడ్ టు హెడ్ గాడ్ అన్నాడండి ఆయన. ఫుడ్ అంటే భౌతికం, హెడ్ అంటే నైతిక, ఈ భౌతిక నైతికాలకు అతీతంగా గాడ్ ప్రభు ఉన్నాడండి. ఎవరు చైతన్యం అక్కడి నీకు ఓట రావాలా. నేను 1968లో యాత్రకి వెళ్ళాను శివానంద ఆశ్రమం నుంచి అవతలకి వెళ్ళాలి, ఇప్పుడంటే రామజూలా కట్టారు, అప్పుడు రామజూలా లేదు లక్ష్మణజూలా ఎక్కడో ఉండేది, అవతలకి వెళ్ళాలా ఆ పరమార్థని కేంద్రానికి వెళ్ళాలంటే కొంత దూరం పడవలో వెళ్ళాలి, ఆ తర్వాత ఇసుకలో వెళ్ళాలి, ఇసుక చిన్న చిన్న గుట్టలు వస్తాయి అవన్నీ దాటికి వెళ్ళాలి. పూర్వం వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటే వాళ్ళ బాబా ఉన్నాయండి, ఆయన మంచి స్థూల శరీరం కలిగిన ఆయన, ఆయనకి ఎక్కడ ఏమి లేదు కంబలు ఉండే అక్కడ కూర్చుని ఉండేవాడు గుట్ట మీద, వెళ్ళిన వాళ్ళు ఎవరైనా బాబా తింటావా అంటే అనేవాడు, వీడు రొట్టెలు ఇస్తూ ఉంటే తింటూ ఉండేవాడు అంతే ఆయన, చాలు అంటే చాలు చాలనేవాడు అంతే ఆయన, ఆయన ఏముండి ఎవరు పెట్టకపోతే ఏమి తినేవాడు కదండి, కానీ ఆయన ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా ఉండేవాడిని, చిన్న ఆనందమే తినకపోయినా ఆనందం ఆయన ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయనకి లోపల ఆత్మన్యే వాత్మన తుష్ట, నీ లోపల ఉంది నిజమైన ఆనందం దాన్ని ఎతకమయ్యాడు అక్కడికి వెళ్ళవయ్యా, నువ్వు రోజు ఎడుతూనే ఉన్నావు నిద్రలో, కానీ మనం మర్చిపోతున్నాం. అందుకే నేను లాల్ గారు చెప్పారే ఆ కృష్ణలీలలు, కృష్ణలీలలు గాని రామలీలలు గాని శివలీలలు గాని అన్ని అద్భుతమే. మన కోసం చెప్పిన అవన్నీ కూడా మన పూర్వులు ఉన్నారే, ఫోటోలు గాని ఏమైనా ఎందుకో మన కోసమే. చరిత్ర కృష్ణ చరిత్ర ఎవరి చరిత్ర అండి, మన చరిత్రే. ఆ కృష్ణలీలలు అద్భుతం అండి, ఆ కర్ణామృతం చెప్తారే. ఆ చిన్నపిల్లవాడు చెప్పారు మన లాల్ గారు, చెప్తాం వెనుకుని చెప్పుకుందాం, మంచి వాడు నిజాలు చెప్పుకుంటేవండి. ఆ చిన్నపిల్లవాడు తెల్లవారుజా సమయం రాత్రి పూట ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లవాడు కృష్ణుడండి తప్పు పొరపాటున హిట్లు ప్రవేశించేశాడండి. ఏ ఆయన మనం ప్రవేశంతో తిరుపతి వెళ్ళాం అనుకోండి, అంతకెందుకు రాత్రి నేను నెల్లుండి వచ్చానండి. శ్రీరాముడు కారు దింపేశాడు, దింపితే రాజాగారి మెట్లెక్కపోయి పక్క మెట్లెక్కాను నేను, స్వామి స్వామిని పిలిచాడండి. మనకే అట్లా ఉంటే ఇన్ని లైట్లు ఉన్నప్పుడు ఆ పూర్వం ఆ రోజులో కృష్ణుడు రోజుల్లో లైట్లు ఉన్నాయా పోడా. ఆ పిల్లవాడు ఒక ఇంట్లో ప్రవేశించాడండి, ఆ ఇంట్లో అందరు నిద్రపోతారు, ముసలివాడు నిద్రపట్టదండి, ముసలివాడు నిద్రపట్టుదా నిద్రపట్ట ఆ ముసలాయి మంచం మీద కూర్చుందట వరండాల. ఈ అరుడు పిల్లవాడితో ఊరికినే ఉంటారా, ఊరికినే ఉండవు. ఆ పిల్లవాడు చేయబట్టుకుంది, చేయబట్టి అడిగిందటండి ముసలమ్మ చిన్న పిల్లవాడు బాలకృష్ణుడు కష్టం బాలా అని. ఓ పిల్లవాడా నువ్వెవరే అడిగిందటండి, అడిగితే ఆ బాలకృష్ణుడు బాలానుజా అన్నాడటండి. నేను ఎవరిని, బలరాముని యొక్క తమ్ముని అని చెప్పేశాడటండి. ఇక్కడ ఎందుకు చెప్పా, తెలియగలవాడు కృష్ణుడు సామాన్యుడు కాదు, బలరాముడు తమ్ముడు చెప్పాడట. పలాని వారి పిల్లవాడు అని తెలిస్తే వాళ్ళకి అప్పచెప్తే ఏమయ్యా మీ పిల్లవాడిని జాగ్రత్త పెట్టుకోమని చెబుతారు, అంతేగా ఇంకోసారి రాని మాకని కమంటారంటారు. ఎవరి పిల్లవాడు అని తెలియకపోతే ఏం చేస్తారు, తంబాలు కేసి ఉంచుకుతారనమాట. అందువల్ల పలాని వారు తమ్ముని అని చెప్పాడట. ఇంకొకటి ఉందండి, మన సంప్రదాయాన్ని కాపాడాడండి పిల్లవాడు బాలకృష్ణ. ఎవరు నువ్వో నీ కృష్ణుని చెప్పలా, తాతగలకు ఉంటే పలాని వారి మనవన్నీ అని చెప్పాలట, తాత లేకపోతే పలాని వారి కుమారుని అని చెప్పాలట, తండ్రి లేకపోతే జ్యేష్ఠ భ్రాతృ పితృ సమ చెప్తారు కదా, పలాని వారి తమ్ముని అని చెప్పాలండి. ఆ సంప్రదాయాన్ని రక్షించాడు పిల్లవాడు బలా అనుజా. ఎవరు అనుకుంటున్నావు బలరా తమ్ముణ్ణి కిమహతే, బాగానే ఉంది బలరాము తమ్ముడు కిమహతే, ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చా అంటే తన్నవనీత పాత్ర వివరే, ఎందుకు వచ్చావంటావేమిటమ్మా, నా ఇల్లు అనుకుని వచ్చేశాను అన్నాడు. పొరపాటున వచ్చే వచ్చావు అనుకో, ఎందుకు వచ్చావసం ఇక్కడికి, వచ్చిన అడుగుంటూనే ఉండవా. తన్నవనీత పాత్ర వివరే అర్థం కిమర్థం వేసి, పిల్లవాడు వచ్చేవాడు ఊరుకుని ఉండకుండా లోపలికి వెళ్ళిపోయి వంటల్లో దొరబడి శుభ్రంగా ఆ ఉట్లు అందకపోతే పీట మీద పీట, పీట మీద పీట వేసుకుని ఆ ఉట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఉట్ల మీద ఎన్నకుండా పాలకుండా పెరగకుండా ఉంటే అవి తీసి తాగకుండా ఆ పాలకుండా పెరగకుండా చేపెట్టి గెలుగుతూ ఉన్నాడు పిల్లవాడు. అస్తం చెప్పింది తన్నవనీత పాత్ర వివరే అస్తం కిమర్థం వేసి అడిగిందటండి ముసలమ్మ. అడిగితే పిల్లవు ఇష్టం, నేను చెప్తున్నా దానికి ఏమిటంటే అమ్మా నా చెప్తి చెబుతున్నా నేను, మా అమ్మ యశోద ఏం చేసింది తెలుసునా, తెల్లవారిన తర్వాత పొద్దుని గోవుల్ని తోలి రే గోవులు మేపుకురారా అని పంపించింది. ఊనే పంపించిందా, సర్దిపోట పెట్టి పంపించింది. సర్దిమూట తీసుకుని వెళ్ళాను గోవులన్నింటినీ తోలి, అవతలో తోలేశాం అడవిలో, వాళ్ళన్ని ఆ గోవులు మేస్తూ ఉన్నాయి. మా పిల్లవాళ్ళు కొంటి కుర్రవాళ్ళు ఉన్నారే ఆ గోపు వాళ్ళు అంటున్నారు, అరే నువ్వు అగాసును చంపావే గాని మా ఆకలిని చంపలేకపోతున్నావు కదా కృష్ణ అన్నారట వాళ్ళు. అనేటప్పటికీ మేమందరం వలయాకారంగా కూర్చుని మా అమ్మలు పెట్టినటువంటి ఆ సర్దిమూటలు ఉన్నాయి కదా అవి ఇప్పుకుని మా అమ్మ సర్దిమూటతో పాటు ఆవకాయ ముక్క ఒకళ్ళ మూటలో ఒకళ్ళ ముక్క ఉసిరికాయ ముక్కలు తీసుకుని ఏడు గందులు పెట్టుకున్నా, ఏడు గందులు పెట్టుకుని ఆ ముద్ద సర్దన్నో తింటూ ఆ పెరుగన్నో తింటూ అరే మీ అమ్మ పెట్టిన ఆవకాయ ముక్క బాగుందా, మీ అమ్మ పెట్టిన ఉసిరికాయ బాగుందా, మీ అమ్మ పెట్టిన నిమ్మకాయ పెద్ద బాగుందా అని మేము అనుకుంటూ అనుకుంటూ మేము తింటూ తింటూ కబుర్ చెప్పుకుంటూ ఉంటూ ఉండే సమయంలో నాకు సంకల్పం కలిగిందమ్మా. ఏమిటి ఆ సంకల్పం, మా అమ్మ ఉన్నదే ఆ ఆవులన్నిటి తోలింది కదా, ఆ తోలిన ఆవుల్లో ఒక చూడావు కూడా ఉంది, ఆ చూడు ఆవు ఏమైందో ఏమో అనుకున్నా. చూస్తే ఆవు దూడను పెట్టేసింది. ఆ దూడ ఎలా ఉంది? మృదువుగా ఉంది, చల్లగా ఉంది. ఆ దూడ చూసేటప్పటికే అది గంతులేసుకుంటూ నాకు చిక్కకుండా ఆ చెట్టు సాటికి పులు సాటికి వెళ్ళిపోయిందమ్మా ఆ దూడ. ఆ దూడను నేను ఆ లేత దూడ, మృదువుగా ఉండే దూడ, ఆ మెత్తగా ఉండే దూడని నేను పట్టుకునే దానికి వెళ్తే నాకు చిక్కలేదమ్మా. ఆ అరణ్యంలో తప్పిపోయినది లేగ దూడ మీ పాలకుండలో పెరుగుకుండలో ఉందేమో నేను ఎదుగుతున్నాను అన్నాడు. అది ఎవరికదో కాదు, మన కదే. అక్కడ వస్తూ పోతే ఇక్కడే తీసింది అంటే అదేమిటి ఉండేది అక్కడ దూడ ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. ఇక్కడ ఎదుగుతుంది వాడు ఆడి కథ కాదు మన కదే అన్యోపదేశంగా చెప్పారు అంతే. అయ్యే ఉండేది అవుతాడ ఎదిగేది అవుతాడ అసలైన శాంతి నీ ఎక్కడుంది? నీ లోపల ఉంది శాంతి. కానీ అక్కడ పెట్టేసి ఆ పిల్లవాడు ఎట్లా ఎదిగాడో మనం కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఎదుగుతున్నాం మనం అంటాను. మనం అందుకే మనం చిత్తప్రజ్ఞులు కాదు, మన గత ప్రజ్ఞులు మనం అంతా కూడా. కానీ చిత్తప్రజ్ఞుడు ఆత్మన్యేవాత్మనా తుష్ట చిత్తప్రజ్ఞస్తదోచ్యతే. ఆయన ఎక్కడ ఎదుగుతున్నాడయ్యా? ఎక్కడ తృప్తిగా ఉంటున్నాడో? ఇంద్రియాల ద్వారా విషయాలు మించి తృప్తిగా ఉండలేదు. ఆహా, ఈ ఇంద్రియాలని ఎక్కడ మనసులో అదిగాడు? ఆ మనసుని బుద్ధిలో అదివేశాడు. ఆ బుద్ధిని వెనక్కి తిప్పేశాడండి. అక్కడ ఆయన అనిపిస్తున్నాడు. అందువల్ల మహనీయులకి ఏది ఉండినా ఏది లేకపోయినా కూడా నిత్యతృప్తులండి వాళ్ళు. ఆ నిత్యతృప్తి అయినటువంటి ఆ చిత్తప్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి మనకి భగవంతుడు చెబుతున్నాడండి. మనవో చిత్తప్రజ్ఞ ఎక్కడో ఉన్నాడు అనుకోమాకండి. మన ఎదుటే ఉంటారు వాళ్ళు సద్గురువులు. కానీ మన గ్రహచారం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం మనం తెలుసుకోలేమో. వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. మా గురుదేవులు అనేవారు, అరే కన్ను ఉన్నప్పుడు కన్ను విలువ తెలియదు, కన్ను పోయిన తర్వాత కన్ను విలువ తెలుస్తుంది అనేవారు మా స్వామి వారికి. అలాగే గురువులు సజీవంగా ఉన్నప్పుడు ఆహా వాళ్ళలో ఉండే దోషం మనకు అనిపిస్తుందే గాని వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనం మనకు అనిపిస్తుందో. ఎందువల్ల మన బుద్ధి అలాంటి వక్ర బుద్ధి కాబట్టి. అందువల్ల అలాంటి చిత్తప్రజ్ఞుడు మనం కావాలి. భగవద్గీత ఆశయం ప్రతి మానవుడు కూడా చిత్తప్రజ్ఞుడు కావాలా? చిత్తప్రజ్ఞ అంటే వేషం కాదు, అది భావం. తన ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో, తన బుద్ధి ఏదైతే వృత్తి ఏదైతే ఉన్నదో, ప్రపంచాకారాకారమైన వృత్తి బ్రహ్మాకారాకారం అవడమే. ఆ వృత్తి స్థిరంగా ఉండాలి. అది ఆ వృత్తి మళ్ళా చలనం కలగకూడదు. అలాంటి వారికి ఎవరికైతే ఉన్నాడో వారికి దగ్గర ఏముంటాయి? కామలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయండి. ఎవరి దగ్గర? చిత్తప్రజ్ఞుడు జ్ఞాని దగ్గర, యోగి దగ్గర కావు. ఆ కాపులు ఎట్లా పోయి సామ దాన దండ ఉపాయాలతో బాగుంటా భేద ప్రభుత్వం పోగొట్టుకున్నాడు అంతే చిత్తప్రజ్ఞుడు. సామ దండ భేదాలతో బాగు కామనవృత్తిలో ఒక భేదోపాయం అంటే అర్థమేమి? అందుకే వేదాంతం చెప్పేది ఏమిటంటే వృత్తి నిరోధం కాదు, వృత్తి నిరీక్ష అది చెప్పేది. యోగులు చెబుతారు వృత్తి నిరోధం చెబుతారు వాళ్ళు. వృత్తి నిరోధం వల్ల నీకు కామంలో సంపూర్ణంగా నశించావు. కానీ వృత్తి నిరీక్షం దాని వల్ల నీకు తెలుస్తుంది. నిరీక్ష అంటే అర్థమేమి? భేద అవి నాకంటే అన్యం కాదు అంతే. నాకు అభేదం కామలు ఎక్కడ ఉన్నాయండి? మనసు ఉంటే కామలు ఉన్నాయి. మనసే లేని వాళ్ళు కామలు ఎక్కడ వచ్చాయండి? అక్కడ మనసు ఉందా నీకు? జాగ్రత్తలో ఉంది, తప్పడాలు సుశుద్ధంగా ఉన్నాయండి. మనసు ఒక అవసరం ఉండి ఒక అవసరం లేదు కాబట్టి మనసు లేని వెళ్ళిపోతున్నాడు. దాని ఎందుకో అది నిర్యేణం చేసి దృష్టితో వీక్షణ చేశాడు గౌరవ బ్రహ్మ వీక్షణ చేశాడు. సమదృష్టి సమ్యక్ ఛాయతే జ్ఞానం, సమ్యక్ దర్శనం జ్ఞానం చెప్పింది శాస్త్రం. సమజ్ఞాన జ్ఞానం అంటే అర్థమేమే? సమ్యక్ దర్శనం జ్ఞానం, సమ్యక్ వీక్షణ జ్ఞానం పవన్ అంటే. సమదృష్టి అంటున్నారు. ఆ సమదృష్టి కలిగినటువంటి ఏదైతే ఉన్నదో వాడికి కామంలో పోతే పో, వాడు ఎక్కడున్నాడంటే సమదృష్టిలో ఉన్నారు, పైనున్నారు, కింద లేడు. కాలవకి వంతిరుంది, వంతిరి పైరుండే వాడికి నీళ్ళ ప్రవాహం ఏం చేస్తుందండి వాడిని? వంతిరి మీద వంతిరి నుంచి దిగితే వాడికి నీళ్ళ ప్రవాహంతో ప్రమాదం. అలాగే మీరు ఎక్కడున్నారు? సమ్యక్ దృష్టిలో ఉన్నారు, సమ్యక్ జ్ఞానంలో ఉన్నాడు వీడు. ఎవడో సుతప్రజ్ఞుడు. అందువల్ల మన వేదాంత శాస్త్రం చెప్పింది ఏమిటి, భగవద్గీత చెప్పింది ఏమిటి, వృత్తి నిరోధం కాదు వృత్తి నిరీక్షణ చెప్పింది. ఎక్కడంతే ఆ వృత్తి నిరోధం కాదు, వృత్తి నిరీక్షణలో ఉన్నవారు ఎవరండి? సుతప్రజ్ఞుడు అంటే ఒక మాట చెప్పాలంటే వారి వృత్తి బ్రహ్మాకార వృత్తి అండి. ఈ వృత్తిని గురించి ఇంకా విస్తృతంగా చెప్పాలంటే మనకి వృత్తి ప్రభాకరము, వృత్తి రత్నాకరము, అవి పాఠాలు శ్రవణం చేసి తెలుస్తుంది వృత్తిని గురించి. అద్భుతం అండి. అందువలన నువ్వు వృత్తిని మార్చుకో, ప్రపంచాకారాకారితమైన వృత్తి బ్రహ్మాకారాకారితమైన వృత్తి అయితే చాలు. ఆ వృత్తి స్థిరంగా ఉంటే అదే స్థిరమైన ప్రజ్ఞ, చిత్తప్రజ్ఞుడు. అలాంటి చిత్తప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని భగవంతుడు అడిగితే ఈ శ్లోకములో స్వసంవేద్యం ఇది లక్షణం. ఇది ఎవరికి తెలిసేది కాదు, వాడికి వాడికి తెలిసేదే. కామనా వృత్తులు పోయో ఉండయో ఎదుటి వాడికి తెలుస్తాయండి. ఆత్మన్యాయం ఆత్మాదృష్ట లోపల ఆనందం అనిపించేది బయటకు తెలిసేది కాదు. అందువల్ల అర్జునుడు అంటున్నాడు, స్వామి ఇది స్వసంవేద్యం ఎట్లా ఉంటాడు అని అడిగారు కదా, మరి మాకు తెలుసుకోవాలంటే తెలుసుకునేది మాకు తెలియబడేది కాదు, ఇది స్వసంవేద్యం. కానీ ప్రసంవేద్యం విషయం దీనికి తక్కువలో మార్గం. మేము సిద్ధప్రజ్ఞుల గురించి అడిగారు కాబట్టి తెలుసుకునేటువంటి ఇది చాలా కష్టమైన మార్గం. ఎందువల్ల ప్రజాది యథాకామాన్ సర్వాల్పాత్ర మనోగత ఆత్మన్యేవాత్మనాదృష్ట సిద్ధప్రజ్ఞ, ఈ లక్షణము స్వసంవేద్య లక్షణం. దీన్ని తెలుసుకోవాలి చాలా కష్టం కాబట్టి దీనికంటే సులభమైన మార్గం, తెలుసుకునే మార్గం ఏమైనా ఉన్నదా స్వామి అని అడుగుతావు అర్జున. నా దగ్గర ఏది కావాలంటే అది ఉందే అమ్మడు ఉదయపా. ఎందువల్ల స్వామి వారు ఎవరికి ఏది కావాలని ఇచ్చే మహానుభావులు అంటే ఆయన మందులు పెట్టి ఆ నిజమైన దాకా ఎవరికి ఏం మందులు అన్ని మందులు ఉంటాయి అక్కడ. అలాగే స్వామి వారు జగత్ వైద్యుడు, ఆయన జగన్ మాత అమ్మ, అమ్మ పిల్లవాడికి ఏ పిల్లవాడికి ఏది కావచ్చు పెడుతుందో. అలాగే ఏ సాధన కాబట్టి అర్జున భయపడి మాకు అయ్యా, నువ్వు ఇప్పుడు చెప్పిన సుసంవేద్యం కష్టమని భయపడి మాకు, దీనికంటే తక్కువ మార్గం నేను చెబుతానన్నాడండి. అది ఏం చెబుతాడు రేపు చెప్పుకుందాం కాక. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం